My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం ఫలార విచిత్రం కార్యక్రమం June 8, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners discretion is advised.
Mind Media శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో యూరోప్ ట్రిప్ సందర్భంగా ఇవాళ నేను మీకు లీనింగ్ టవర్ ఆఫ్ పిజా గురించి నేను చెప్తానని చెప్పాను. ఫస్ట్ రోజు మేము వెళ్ళింది అక్కడికే. మిలాన్లో దిగినప్పుడు ఇటలీ నుంచి అలాగ రోమ్ కొలోసియం ఒకటి, లీనింగ్ టవర్ ఆఫ్ పిజా ఒకటి, రెండు చూసాం. ఇక లీనింగ్ టవర్ ఆఫ్ పిజా గురించి అసలు పిజా అంటే అర్థం ఏంటనేది ముందు తెలుసుకుంటే దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. పిజా అంటే సాఫ్ట్ క్లే, చాలా మెత్తగా జవజవలాడుతూ ఉండేటటువంటి మట్టి. అలాంటి చోట అలాంటి మట్టిలో కట్టినటువంటిది కాబట్టి అంటే ఫస్ట్ అసలు అది అనుకోలే వాళ్ళు. ఏంటంటే ప్రతి టవర్ దగ్గర ఖచ్చితంగా ఒక స్క్వేర్ అంటారు దాన్ని, ప్రతి ఊరికి ఖచ్చితంగా ఒక స్క్వేర్ ఉంటుంది. ఆ స్క్వేర్లో ఖచ్చితంగా ఒక టవర్ ఉండాలి, ఒక కేథడ్రల్ ఉండాలి, తర్వాత ఈ బెల్ టవర్ ఉండాలి, తర్వాత ఏమో ఒక బ్యాప్టిస్ట్రీ ఉండాలి. ఈ మూడు ఖచ్చితంగా స్క్వేర్లో ఉండాల్సిందే. ఇది లేకుండా ఏ స్క్వేరు ఉండదు, ఇది వాళ్ళ రూల్. అయితే 12వ శతాబ్దంలో ముందు ఈ టవర్ని కట్టడం మొదలుపెట్టినప్పుడు ఈ నేల మీద ఉన్నటువంటి మట్టి విపరీతమైన సాఫ్ట్గా ఉన్నది. ఒకవైపు అయితే ఇంకా అసలు మరీ జవజవలాడిపోతూ ఉంది. సో వీళ్ళు ఏదైతే కడదామనుకున్న కట్టడం స్టార్ట్ చేశారో ఆ బరువును అది మొయ్యలేక ఒకవైపుకి టిల్ట్ అయింది. ఈ టిల్ట్ రాను దశాబ్దాల తరబడి, అంటే ఇది కంప్లీట్ చేయడానికి 14వ సెంచరీ వరకు పట్టింది. అయితే ఈలోపు అంటే 200 ఏళ్ళు పాటు అసలు వాళ్ళు దాన్ని ఎలా చేయాలి ఏంటి ఏం అర్థం కాలేదు, అలాగ ఒరుగుతూ ఉండేసరికి. అయితే పార్షియల్లీ దాన్ని కరెక్ట్ చేయగలిగారు, కానీ పూర్తిగా మాత్రం దాన్ని రెక్టిఫై చేయలేకపోయారు. అంటే ఇక మీదట టిల్ట్ అవ్వకుండా ఆపడం, ఏదో ఒక 0.1% టైప్లో కొంచెం దాన్ని ఒరక్కకుండా స్ట్రైట్ చేయడానికి ట్రై చేశారే తప్ప పూర్తిగా మాత్రం దాన్ని ఏమీ కంట్రోల్ చేయలేకపోయారు. అందుకే లేట్ 20th సెంచరీ, తర్వాత ఎర్లీ 21st సెంచరీస్లో దాన్ని మిగతా ఇంకా పైన కట్టాల్సినటువంటి ఏదైతే మిగిలిన కట్టడం ఉందో దాన్ని కట్టడానికి స్టార్ట్ చేశారు. ఆ టవర్ హైట్ వచ్చి 183.27 ఫీట్, ఇది గ్రౌండ్ నుంచి. మరి ఒకవైపుకి ఒరిగింది కదా, అక్కడ 56.67 మీటర్స్, అంటే 185.93, అంటే ఆల్మోస్ట్ దీనికి దానికి తేడా 2 ఫీట్స్ 44 ఇంచెస్, సారీ మీటర్స్లో అయితే, అదే ఫీట్స్లో అయితే 8 ఫీట్ 0.06 ఇంచెస్. మళ్ళీ ఏంటి, సో ఆ స్ట్రక్చర్ వంగిపోయినప్పటికీ అంటే అటువైపుకి దీనికి 2 ఫీట్ల తేడా ఉంది, చిచ్చి 8 ఫీట్ల తేడా ఉంది 2 మీటర్స్. ఏమిటో ఇది, అసలు నాకు ఈ చెప్పేగా లెక్కల్లో కిలోమీటరు ఇలా కాదు, వీక్ అంటూ ఉంటారు, వీక్స్ కాదు నెలలు, ఏడాది తరబడి కూడా నేనేమో వీకే అదనమాట. అయితే దీని బరువు, ఈ టవర్ బరువు ఎస్టిమేషన్ ప్రకారం వాళ్ళు అనుకునేది ఏంటంటే 14,500 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది ఇది. అయితే 294, అంటే 2 స్టెప్స్ మధ్యలో ఒక అంతస్తు దగ్గర కొంచెం తేడా వచ్చింది, బట్ ఓవరాల్గా చూసుకుంటే అప్రాక్సిమేట్గా చూడండి ఒక 300 స్టెప్లు అయితే గ్యారంటీగా ఉంటాయి. ఏది కింద నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు స్టెప్స్. అయితే 7th ఫ్లోర్ దగ్గర 2-3 స్టెప్పులు నార్త్ ఫేసింగ్లో పెట్టారు. అంటే మరి అక్కడ కూడా ఇలాంటి వాస్తు అవి ఇవి నమ్ముతారో, దాన్ని ఇంకేదైనా వేరే పేరుతో పిలుస్తారో అవన్నీ తెలియదు, కానీ ఓ 2-3 స్టెప్పులు కేవలం ఒక ఇటు పెట్టాము అని చెప్పుకోవడానికి నామకే వాస్తే. మనకు కూడా చూడండి, సాధారణంగా ఈ ఎంట్రన్స్ మీకు వచ్చి రాదు అని అంటే ఇంకోవైపు నుంచి పెట్టి వెంటనే ఇటు తిప్పేస్తారు. అది చూడటానికి సౌత్ వెస్ట్ ఎంట్రన్స్లా ఉంటుంది, కానీ సౌత్ వెస్ట్ కాదు నార్త్ ఈస్ట్లా అనిపిస్తుంది. ఇలా ఏవో ఉంటాయి, అట్నుంచి తిరిగి వచ్చి ఎల్ షేప్లో మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చేది ఉంటుంది చూసారా, అలా అన్నమాట. సో ఇంత చేసి పోనీ ఇంత 200 తర్వాత మళ్ళీ వీళ్ళేమో వర్క్ స్టార్ట్ చేశారు, అంతా బాగానే ఉంది, గుడ్. కానీ ఈ రీస్టోరేషన్ వర్క్ అనేది 1990 నుంచి 2001 వరకు జరిగింది. ఆ టైంలో 5.5 degrees మళ్ళీ వంగింది, దాన్ని మళ్ళీ సరిచేసి 3.99 degrees తీసుకొచ్చారు. అంటే మీరు టవర్ పైకి ఎక్కి కనుక చూస్తే హారిజాంటల్గా 3.9 meters సెంటర్ నుంచి పక్కకి ఒరిగినట్టుగా ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి మామూలుగా చూస్తున్నప్పుడు అందరూ కూడా, అంటే ఎవరు సాధారణంగా లోపలికి వెళ్ళి చూద్దాము అన్నంత ఓపికలు తీరికలు ఎవరికి లేవు. ఆ గైడ్ ఏదో చెప్తూ ఉండింది 300 స్టెప్పులు ఎక్కాలంటే అబ్బో ఇప్పుడు కష్టం లే. అసలు ఇవాళే ఫస్ట్ రోజు, ఇవాళే మనమేమో ఇంత అలసిపోతే తర్వాత తర్వాత ఇదిగో బ్లాక్ ఫారెస్ట్ అని అవని ఇవని ఇన్ని తిరగాలే, మరి అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి కొంచెం భయపడ్డారు జనాలు. కాబట్టి సరే వెళ్ళాల్సి, చిన్నపిల్లలు ఎవరన్నా కాస్త ఏజ్లో ఉన్నవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు, ఇంటర్మీడియట్ అలా ఉన్నవాళ్ళు. కానీ సాధారణంగా చాలా మటుకు బయట నుంచి ఇదిగో ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పీసాకి సాధారణంగా ఎలాంటి ఫోటోలు తీసుకుంటారు, అదేదో ఇలా పైన నిలబడ్డట్టుగా, దానిపైన నిలబడ్డట్టు, లేదా పక్క నుంచి ఇలా పడిపోతుంటే ఆపేసినట్టు, ఇలాంటి మామూలు రెగ్యులర్ ఫొటోస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసుకున్నారు. ఆ ఫోటోలు తీసుకోవడానికి పడ్డటువంటి శ్రమ నిజంగా అంతా ఇంత కాదు. వాటి మీదకెక్కి వీటి మీదకెక్కి దాని జెండా పీకేస్తున్నట్టు, ఆ పిజ్జా మీద టవర్ మీద ఒక చిన్న ఒక జెండాను, మరి అదేంటో మొత్తానికి ఒక ధ్వజారోహణ టైప్లో ఒకటి ఉంటుంది అనమాట, దాని పైన అక్కడెక్కడో చిన్న ఒక బట్ట పీలికలా ఒకటి ఉంటుంది, అది ఫ్లాగా కాదా కూడా తెలియట్లా. బైనక్లర్స్లో చూస్తే కూడా అలా అంటే అప్పుడు మరి గాలి రాలేదో ఏమో, కానీ మొత్తానికి ఇలా ముడుచుకుపోయి ఉన్నది. దాన్ని ఇలా పీకుతున్నట్టుగా ఇలా పట్టుకుని ఒక ఎత్తైన బండ మీదకి ఎక్కి, అసలు బబ్బబ్బా ఎన్ని ఫోజులో. నేను సాధారణంగా ఏంటంటే మీకు నిన్న చెప్పినట్టే ఎక్కువగా స్థలానికి సంబంధించిన ఫోటోలు తీసాను తప్ప, నేచర్కి సంబంధించినవి తీసాను తప్ప నా ఫోటోలు నేను ఎక్కువ తీసుకోలే. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చిన సెల్ఫీలు అస్సలు తీసుకోకుండా పక్కన వాళ్ళని అడిగాను. ఇలాగే నా కర్మగాలు ఒక జర్మన్ కప్పులు వచ్చారు, సారీ జపనీస్ కప్పులు వచ్చారు, వాళ్ళని అడుగుతున్నాను. ఆ అబ్బాయి ఏదో పాపం సరే ఒక ఫోటో తీద్దామని అనుకుంటున్నాడు. ఈలోపు ఈ నిలబడ్డ అమ్మాయి, బండ మీద నిలబడ్డ అమ్మాయి జపనీస్ భాషలో ఏదో అన్నది. ఇప్పుడు అవసరమా ముందు నాకు ఫోటోలు తీయకుండా, నువ్వేంటి అసలు అది ఇది ఇంకెవరూ లేరా ఏంటి ఇక్కడ, వేరే వాళ్ళని తీయించుకోవచ్చు కదా అన్నటువంటి భావన ఆ సౌండింగ్లో నాకు అర్థమైంది. భాష ఏదైనా భావం అర్థమవుతుందిగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వల్ల. వద్దులే బాబు ఆ అమ్మాయికి ఫోటోలు తీసుకుంటూ ఉండు అని చెప్పి వదిలేశా. పాపం ఆ పిల్లాడిని చూస్తే నాకు ఎంత జాలేసింది, చిన్నపిల్లలు ఇద్దరును ఎంత జాలేసిందంటే, రేపు పొద్దున తను గనక పీసా నేను లీనింగ్ టవర్ ఆఫ్ పీసాకు వచ్చానా నన్ను ఆలోచిస్తే నాకు తెలిసి అబ్బాయికి గుర్తు కూడా ఉండదు వచ్చినట్టు. ఎందుకంటే ఎంతసేపు ఈ పిల్ల ఫోటోలు తీయడంతో సరిపోయింది, అసలు తనకు ఒక్క ఫోటో కూడా లేదు. ఆల్మోస్ట్ 200 ఫోటోలు తను ఒక్కదానికే తీశాడు. నేను అక్కడ ఉన్నంతసేపట్లోనే అప్పటికి ఇంకా అమ్మాయి గట్టు మాత్రం దిగలేదు. ఇది ఇలా ఉంటే అసలు ఇది ఎవరు కట్టారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆర్కిటెక్ట్ ఎవరు, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా మామూలుగా గైడ్స్. ఆల్మోస్ట్ 200 పట్టింది, ఇలా వీళ్ళందరూ ఇట్లా కట్టడానికి ట్రై చేశారు, దాన్ని సరి చేయడానికి ట్రై చేశారు, ఇవన్నీ చెప్తూ ఉంటే అసలు ఎవరు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలా, ఎంతసేపు దాన్ని టవర్ని ఇలా తోద్దామా, ఇలా పెట్టి ఫోటో దిగుదామా, లేకపోతే నా మీద పడిపోతున్నట్టు ఇలా భయంకరమైన ఎక్స్ప్రెషన్ పెట్టి దిగుదామా, ఇలాంటి ఫోటోలే తప్ప ఎవరు చెప్పేదాని మీద మాత్రం దృష్టి పెట్టలేదు. నిజానికి ఈ కన్స్ట్రక్షను చెప్పగా 7 పట్టిందని, అయితే ఆర్కిటెక్ట్ విషయంలో కొంచెం చిన్న అంటే ఎవరెవరికి ఇవ్వాలి ఈ క్రెడిట్ అనే విషయం మీద ఒక చిన్న మీమాంస మాత్రం జరిగింది. బొనానో పిసానో అనే అతను, అలాగే గూగ్లియేమో అనే ఒక అతను, వీళ్ళిద్దరూట. అయితే ఎక్కువగా చెప్పుకున్నది మటుకు బొనానో పిసానో అనే తను వెల్ నోన్ 12th century ఆర్కిటెక్ట్. అండ్ ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దీని స్టైల్ ఏమో రొమానిస్క్, సో రోమన్స్ ఇలాంటివి కట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అలాంటి ఒక ఆర్కిటెక్చర్ ఇది, రోమన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దీనికి సంబంధించిన ఇంకా చాలా విషయాలను నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం. మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పర
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamir Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Ye desham egina ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ బొనానో పిసానో అనే అతను మళ్ళీ తన హోమ్ టౌన్కి వెళ్ళిపోయాడు. అయితే తన పేరు మీద ఉన్నటువంటి ఆ ఒక చిన్న ఏమంటారు రేకో, తామ్ర పత్రమో, తాపడమో, ఎక్సెట్రా, అది 1920 ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఫుట్ దగ్గర, అంటే ఆ అడుగు భాగాన దొరికింది కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర. అయితే ఒక బ్రాంజ్ డోర్ ఒకటి తయారు చేశారు, దానికి సంబంధించి అంటే కేథడ్రల్కి సంబంధించి దాన్ని చేద్దాం అనుకున్నారు. అది ఇక్కడ ఉండింది, అది 1595 ఎప్పుడో ఈ సెంటర్ స్క్వేర్ సెంటర్ ఉంటుంది కదా, స్క్వేరు సెంటరు కాదు, స్క్వేర్లో ఉండేటటువంటి ఈ చౌరస్తా లాంటిది ఏదైతే ఉందో అక్కడ దీన్ని చూశారు. అయితే 2001 ఒక స్టడీ చేశారు, 2001 దాని ప్రకారం ఏంటంటే డియోటిస్లాలవి అనే ఒక అతను ఒరిజినల్ ఆర్కిటెక్టు. ఎందుకంటే తన వే ఆఫ్ ఆర్కిటెక్చర్, తన ప్లానింగ్, తన స్టైల్ ఏదైతే ఉంటుందో అది బ్యాప్టిస్ట్రీ తర్వాత సెయింట్ నికోలా ఈ రెండిట్లోనూ కూడాను పీసాలో ఉన్న ఈ రెండిటికి, అంటే ఒక స్క్వేర్లో టవరు, బ్యాప్టిస్ట్రీ, తర్వాత ఏమో ఈ ఒక క్లాక్, ఈ కేథడ్రల్, ఈ మూడు ఉంటాయని చెప్పుకున్నాం కదా. మిగతా రెండు కూడా తన ఆర్కిటెక్చర్లో ఎలా అయితే ఉంటాయో అట్లాంటి డిజైన్స్ ఉండడం వల్ల తనదేమో అన్న ఒక అనుమానం కూడా ఉంది. మొత్తం దీన్ని కట్టడానికి 3 కట్టారు, 199 3 కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడాను వైట్ మార్బుల్, అది 1173 August 14 మిలిటరీ సక్సెస్కి, ప్రాస్పెరిటీకి ఒక మంచి చిహ్నంగా చెప్పుకునేటటువంటి ఆ కాలంలో కట్టారు. మార్బుల్ అని మనకి ఎంత ఈజీగా చక్కగా అసలు ఒకటే ఏదో ఏకరాతన తీసినట్టుగా అట్లా ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఆ కలర్ కూడాను ఇన్ని కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా చక్కగా ఉంది. ఇక ఇటాలియన్ మార్బుల్ అనేది అందరికీ తెలుసు అది ఎంత ఫేమస్ అనేది. సాధారణంగా ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటున్నారంటే ఇటాలియన్ మార్బుల్ వాడుతున్నామని చెప్తూ ఉంటారు. మరి ఇటలీలోనే అట్లాంటి ఒక కట్టడం కడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇటాలియన్ మార్బుల్ వాడతారు కదా. సో ఆ మార్బుల్తో చేసినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడాను బ్లైండ్ ఆర్కిడ్గా చెప్తూ ఉంటారు. సరే ఈ టవర్ నెమ్మదిగా సింక్ అవ్వడం మొదలైన తర్వాత సెకండ్ ఫ్లోర్ని కడదామని అనుకుంటున్నప్పుడు 1178లో ఏమైందంటే ఒక 3 మీటర్ల వార ఫౌండేషన్ సింక్ అయింది. సరే ఇది చాలా వీక్గా ఉన్నట్టుంది, ఇక్కడ ఉన్న మట్టి కూడా చాలా అన్స్టేబుల్గా ఉంది అని చెప్పి ఇది పనికిరాదేమో మేబీ ఇక్కడ ఇంత బరువుది కట్టడానికి అని ఆలోచిస్తూ ఉండగా ఆపేశారు అక్కడికి. ఆల్మోస్ట్ ఒక శతాబ్దం పాటు ఆపేశారు. అయితే రిపబ్లిక్ ఆఫ్ పీసా ఈ విపరీతమైన యుద్ధాలు అవి చేస్తూ ఉండింది జెనోవా, లూకా, ఫ్లోరెన్స్ వీటన్నిటితోటి. అప్పుడు ఏమైందంటే ఈ కింద ఉన్న సాయిల్ అంతా కూడా సెటిల్ అవ్వడం స్టార్ట్ అయింది నెమ్మదిగా. ఒకవేళ గనక ఇలాంటి యుద్ధాలు అవి జరిగి ఆదుర్లు తర్వాత ఆ సైన్యము అవి చేసేటటువంటి విన్యాసాలు ఇవన్నీ గనక లేకపోతే ఇట్లా సాయిల్ అంతా సెటిల్ అవ్వకుండా ఎప్పుడో కూలిపోయేది అని చెప్తూ ఉంటారా. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు, కానీ మొత్తానికి టెంపరీగా 1198లో కొన్ని గడియారాలు అవి పెట్టి, ఎందుకంటే ఇది మరి క్లాక్ టవరే కదా, అవి పెట్టి 3rd ఫ్లోర్ని అలా అర్ధాంతరంగా ఆపేశారు. ఇక్కడితో ఆపేద్దాము పడిపోయేటట్టుగా ఉంది అని చెప్పి 1272లో కన్స్ట్రక్షన్ని మళ్ళీ జియానీ డి సిమోన్ అనే అది ఒక ఆర్కిటెక్ట్ మొత్తానికి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంజనీర్లను అందరినీ పిలిచి నెమ్మదిగా ఆ 5 ఫ్లోర్స్ని స్టార్ట్ చేయడానికన్నా ముందు ఒకసారి అసలు ఇది ఏమాత్రమన్నా మనం టిల్ట్ని సరి చేయగలమా అనేది ఒకసారి ఆలోచించి చూద్దామని చూశారు. అయితే ఆ కన్స్ట్రక్షను 1284లో అది వాళ్ళ వల్ల కాలేదు, సో కొంచెం ట్రై చేశారు. ఒకవైపు ఏమో టాలర్గా ఉంది, ఇంకోవైపు అస్సలు లేదు, దాంతో ఇది అయ్యేటట్టుగా లేదని చెప్పి చూసి కర్వ్డ్గా ఉందని చెప్పి అక్కడితో ఆపేశారు. ఆ తర్వాత పీసాలు అంటే పీసా అనే ఆ ఊరు వాళ్ళు జినోన్స్ అనే ఒక జాతి చేతిలో ఓడిపోయారు బ్యాటిల్ ఆఫ్ మెలోరియా అనే ఒక యుద్ధంలో. ఇక తర్వాత 1319లో 7th ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసి బెల్ ఛాంబర్ అనేది ఫైనల్గా యాడ్ చేశారు 1372లో 1319 నుంచి స్టార్ట్ చేస్తే. అది టొమాసో డి ఆండ్రియా పిసానో అనే అతను దాన్ని కట్టాడు. ఈ మిగతా రోమన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో టవర్ని కట్టి దాంట్లో 7 బెల్స్ పెట్టారు లాస్ట్ 7th ఫ్లోర్లో. ప్రతి ఒక్క బెల్ కూడాను ఏంటంటే కొంచెం మ్యూజికల్ నోట్ని మేజర్ స్కేల్లో వినిపిస్తూ ఉంటుంది. అందులో లార్జెస్ట్ సౌండ్ వచ్చి కొంచెం పెద్దది ఉన్న ఏంటంటే 1655లో ఆ బెల్ని వాళ్ళు పెట్టారు. ఇక అక్కడితో ఆపేద్దాం అనుకున్నప్పుడు నెక్స్ట్ ఫేజ్ వచ్చి ఈ స్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం అని చెప్పి ఇంకా అంటే 1990 నుంచి 2001 వరకు జరిగింది స్ట్రక్చరల్ స్ట్రెంగ్తనింగ్ అనేది. అప్పుడు ఈ కింద ఏమైతే వీళ్ళు చేద్దాం అనుకుంటున్నట్టు రిపేర్స్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కానీ తర్వాత కొరోషన్స్ అలాంటివి రాకుండా ముఖ్యంగా ఏదైనా సరే గాలి వాన వీటన్నిటికీ తట్టుకొని నిలబడేలా ఎర్త్ క్వేక్స్ వీటన్నిటికీ తట్టుకొని నిలబడేలాగా న్యాచురల్ కలామిటీస్ వేటికి కూడా చెక్కు తెచ్చదరకుండా ఉండేలాగా దీన్ని మొత్తానికి పకడ్బందీగా తయారు చేశారు. అయితే మొన్న మధ్య మామూలుగా ఈ ఏమంటారు ఎర్త్ క్వేక్స్ అవి కూడా వచ్చినాయి కదా, వచ్చినప్పుడు అన్ని చోట్ల చాలా మటుకు వచ్చినప్పుడు వాళ్ళు అదే అన్నారనమాట. అంటే ఒక స్ట్రక్చర్ ఎప్పుడైనా సరే అసలు నిలబట్టడానికే కష్టంగా ఉంటే అది ఎర్త్ క్వేక్ని అసలు ఎలా తట్టుకున్నది అనేది వాళ్ళు రీసెర్చ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే 1280 నుంచి ఇప్పటికి కనీసంగా విపరీతమైన ఉధృతమైన ఎర్త్ క్వేక్లు ఒక 4 వచ్చినాయి. అయినా కూడా ఎలా ఇది ఇంత ఇదిగా ఉన్నది అని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ యూకేలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ నుంచి 16 మంది ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్ వచ్చి దాని గురించి మొత్తం సిస్మోలాజికల్, జియోటెక్నికల్, తర్వాత స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషను, తర్వాత మిగతా అన్ని రకాల సైన్సులు అన్ని చదివి వాళ్ళు తేల్చింది ఏంటయ్యా అంటే ఈ టవరు ఎర్త్క్వేక్ వచ్చినా పడిపోకుండా ఉండడానికి ఒక ఫినామినన్ కారణం, అదేంటంటే డైనమిక్ సాయిల్ స్ట్రక్చర్ ఇంటరాక్షన్ డిఎస్ఎస్ఐ. అంటే ఒక కన్సిడరబుల్ హైట్ స్టిఫ్నెస్ కనుక టవర్కి ఉంటే, ఆ సాఫ్ట్నెస్ ఏదైతే ఫౌండేషన్లో మట్టి ఫౌండేషన్లో ఉన్నదో అది ఏమవుతుందంటే, వైబ్రేషనల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమన్నా వచ్చి ఉంటే కనుక సబ్స్టాన్షియల్గా టవర్ ఎప్పుడు కూడాను రెజొనేట్ అవ్వదు. రెజొనేట్ అంటే ఇలా కంపించడం అనేది జరగదు. అప్పుడు ఎర్త్క్వేక్ ఎంత ఉధృతంగా వచ్చినా కూడాను గ్రౌండ్ మోషన్ని బట్టి అది కదలడం అనేది జరగదు. ఈ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్సే లీనింగ్ టవర్ ఆఫ్ పీసాని వరల్డ్ రికార్డులో నిలబెట్టింది డిఎస్ఎస్ఐ ఎఫెక్ట్స్కి. డిఎస్ఎస్ఐ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను, డైనమిక్ సాయిల్ స్ట్రక్చర్ ఇంటరాక్షన్. అయితే ఇరానికల్లీ ఏమవుతుందంటే, ఇదే సాయిల్ తర్వాత ఎటువంటి ఇన్స్టెబిలిటీ వచ్చినా కూడా, అంటే ఒకవేళ టవర్కి ఒకవేళ పడిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఈ సిస్మిక్ ఈవెంట్స్ అన్నింటినీ కూడాను వీళ్ళు రికార్డ్ చేసి ఓకే ఇంతవరకు అయితే తట్టుకోగలదు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఫస్టే ఫ్రేమ్ చేసి ఉంచడం వల్ల అలాంటివి ఏమన్నా వస్తే తట్టుకోవడానికి రెడీగానే వాళ్ళు అన్నీ సిద్ధం చేసి ఉంచారు. అందుకే దాన్ని యునెస్కో వాళ్ళు ఇప్పటికీ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ప్రకటించి ఒక వండర్స్ ఆఫ్ ది వరల్డ్గా దాన్ని ప్రకటించారు. ఇప్పటికీ అందుకే ఏడాదికి ఎంతోమంది అక్కడికి వెళితే అసలు ఇసకేస్తే రాలన్నటువంటి జనం ఉన్నారు అక్కడ, అంతలా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఎంతోమంది ప్రతిసారి చూడటానికి వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళు మరి అందరూ పైకి కూడా ఎక్కుతున్నారు కదా, చాలామంది, పెద్ద లైన్ ఉన్నది. మరి 300 మెట్లు ఎక్కడానికి అంతమంది ఎక్కుతున్నా కూడా టవర్ ఇంకా అలాగే ఉన్నది కదా. సో అదే మిరాకిల్. ఇది లీనింగ్ టవర్ ఆఫ్ పీసా గురించిన విశేషాలు. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం. గారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య పాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పనికేసి చిన్నారులైన, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇక ఆ తర్వాత మేము రోమ్కి వెళ్ళాం. అక్కడ కొలోజియం చూసాం. ఇది కూడా వన్ ఆఫ్ ది ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఇన్ రోమ్. అసలు ఈ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన ఇటలీ మన మిలాన్ నుంచి పిజ్జాకి వెళ్ళినా ఇక్కడికి వచ్చిన ఆ దారిలో ఉన్న రోడ్స్ ఉన్నాయండి, అసలు కార్లు బైకులు అన్నీ పెద్ద పెద్దవి, ఆడి బెన్జ్ బిఎండబ్ల్యూ తర్వాత ఏమో పోర్షే ఇవి. ఇక బైకుల విషయానికి వస్తే బుగాటి, తర్వాత ఏమో అదేంటది మన హార్లీ డేవిడ్సన్ ఇలాంటివి. అవి నాకు అసలు సాధారణంగా బైకులు కార్ల మీద పెద్దంత వ్యామోహం అంటే అది ఏమిటి, అది ఏ కంపెనీది అని చూడాలన్నంత ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు. క్వైట్ ఆబ్వియస్ అమ్మాయిలకి అంత తొందరగా ఉండదు అని అంటారు, బట్ ఏమో కొంతమందికి ఉంటుందేమో. ఇక్కడ మాత్రం విరుద్ధంగా ప్రతి ఒక్క కార్ని గమనిస్తున్నాను, ఇది ఏ కంపెనీది అయ్యి ఉంటుంది, ఎందుకంటే అన్నీ పడవంత కార్లు, జాగ్వార్లు అవి ఇవి, అసలు అబ్బా ఒక్కటి కాదులేండి. సో మొత్తానికి పైగా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, మీరు మిలాన్కి వెళ్ళండి లేకపోతే పీజాకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఒక ఇండియన్ రెస్టారెంట్ గ్యారంటీగా ఉంటుంది. ఆ రెస్టారెంట్లో మీకు మరీ మనం ఇంట్లోనో లేకపోతే ఇక్కడ ఇండియాలోనో తింటున్నట్టుగా అలాంటి పదార్థాలు ఉండవు, కానీ పర్వాలేదు కడుపు నింపుకోవచ్చు అట్లీస్ట్. అండ్ సెకండ్ పాయింట్, నైజీరియన్స్ ఉన్నారు కొంతమంది అక్కడ, వాళ్ళు మాత్రం కొంచెం చేతి వాటను చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళే మాట అయితే జాగ్రత్త. మామూలుగా మనకి ఈ నాంతాడనో ఇంకోటో ఏదో ఒకటి గొలుసులు లేకపోతే ఇవి వేసుకోవడం అలవాటు కదా, కొంచెం జాగ్రత్త. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు అక్కడ గొడుగులు అవి ఇవి అమ్ముతూ ఉంటారు, గొడుగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా మ్యానిపులేట్ చేయడాలు లేకపోతే పాడైపోయినవి ఇవ్వడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. బెటర్ అవాయిడ్, ఇక్కడ నుంచే పట్టుకెళ్తే మంచిది, లేదా అంటే అట్లీస్ట్ మీరు బయట ఎక్కడన్నా కొనుక్కున్నా బెటరే, కానీ అక్కడ మాత్రం వద్దు. అది ఇక అక్కడి నుంచి మేము భోజనం చేసేసి అంటే లంచ్ చేసి కొలోసియంకి బయలుదేరాం. అది ఆంఫీ థియేటర్ యాక్చువల్గా, కొలోసియం అనేది ఓవల్ షేప్లో ఉంటుంది, రోమ్లో ఉంది. దీన్ని బ్రిక్ లాగా ఉండేటటువంటి కాంక్రీట్తో కట్టారు. ప్రపంచంలో అతిపెద్ద ఆంఫీ థియేటర్ అదే. రోమన్ ఫోరంలో ఫస్ట్, ఇప్పుడు వెస్పాసియన్ అనేటటువంటి ఒక రాజు కాలంలో దాన్ని కట్టడం స్టార్ట్ చేశారు 72 AD. ఆ తర్వాత 80 AD తన నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి టైటస్ కాలానికి దాన్ని కంప్లీట్గా కట్టడం అయిపోజేశారు. అయితే ముగ్గురు ఎంపరర్స్, ఫాల్వియన్ డైనాస్టిక్కి సంబంధించినటువంటి ముగ్గురు ఎంపరర్స్ దీన్ని ఆంఫీ థియేటర్ని లాటిన్ పేరుతో అసోసియేట్ చేసి మరి ఫ్లేవియస్ అని కలిపి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఫ్లేవియన్ ఆంఫీ థియేటర్ అని చెప్పి పెడదాము అని అనుకున్నారు. ఈ కొలోసియం ఏంటంటే ఆల్మోస్ట్ 50,000 to 80,000 జనాలని ఒకసారి కూర్చుని చూడగలిగేటటువంటి కెపాసిటీతో కట్టారన్నమాట. ఎప్పుడు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ ఏదైనా జరిగితే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 65,000 వచ్చి చూసి యావరేజ్గా అంతమంది ఆడియన్స్ గ్యారంటీగా ఉండేవాళ్ళు. ఏదన్నా పబ్లిక్ మీటింగ్స్, గ్యాదరింగ్స్ లేకపోతే ఏదైనా గ్లాడియేషనల్ కాంటెస్ట్లు లేకపోతే ఏదైనా చిన్న చిన్న యుద్ధ రంగానికి సంబంధించినటువంటి విలు విద్య ఇలాంటివి ఏమన్నా వాళ్ళు కొంచెం ప్రదర్శించాలి అని అనుకుంటే రేపు పొద్దున మన సైన్యానికి ఉన్న బలం ఎంత, అవి ఇవన్నీ మామూలుగా వీళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. వీటన్నిటి గురించి ఏదన్నా చిన్న చిన్నవి యానిమల్ హంట్స్ కానీ లేకపోతే ఎగ్జిక్యూషన్స్ కానీ ఏవైనా సరే డ్రామాస్ కానీ క్లాసికల్ మైథాలజీకి సంబంధించి వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి కదా, రోమ్కి రోమ్లో ఎన్నెన్నో ఉన్నాయి. సో ఇలాంటి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్, యుద్ధాలు, విలు విద్యలు, తర్వాత ఏదైనా ప్రాసిక్యూషన్స్, ఇలా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమమైనా లేకపోతే ఒక న్యాయపరమైనటువంటి విషయాలైనా ఏవైనా అందరూ కాస్త గ్యాదర్ అయ్యి అందరి దృష్టిలో పడాలి అని అంటే మటుకు ఈ కొలోజియంనే ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. ముందు ఎర్లీ మెడివియల్ ఎరాలో వచ్చేసి దీన్ని కేవలం ఎంటర్టైన్మెంట్కి వాడేవాళ్ళు. ఆ తర్వాత ఏదైనా వర్క్షాప్స్కి, తర్వాత రిలీజియస్ ఆర్డర్స్కి ఇలాంటి వాటికి కూడా, ఏదైనా క్రిస్మస్ ష్రైన్కి వాటికి అప్పుడు కూడాను వాడుతూ వచ్చారు. మెల్లిగా తర్వాత రాళ్లని దొంగతనం చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు అక్కడ. దాంతో కొన్ని కొన్ని చోట్ల రాళ్లని ఎత్తుకెళ్ళిపోవడం వల్ల కాస్త అక్కడక్కడ తొర్ర లాంటివి వచ్చినాయి. అండ్ తర్వాత ఏమో కొన్ని ఏమో భూకంపాల వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యింది. ఇప్పటికీ కొలోసియం మటుకు ఐకానిక్ సింబల్ ఆఫ్ ఇంపీరియల్ రోమ్గా ప్రసిద్ధి చెందుతోంది. ఇది రోమ్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చూసేటటువంటి టూరిస్ట్ అట్రాక్షన్. అయితే గుడ్ ఫ్రైడే రోజు పోపు సాధారణంగా వే ఆఫ్ ది క్రాస్ ప్రొసెషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, అంటే ఈ కొలోసియం ఏరియా చుట్టుపక్కల నుంచి స్టార్ట్ చేస్తారని ఒక ప్రతీతి. 5 cent కాయిన్ అనే దానికి ఇటాలియన్ వర్షన్ని కొలోసియంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే దీన్ని చూపించినప్పుడు మాకు వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ ఇవి. కాకపోతే ఏంటంటే ఈ కొలోసియల్ స్టాచ్యూ ఆఫ్ నీరో, నీరో చక్రవర్తి ఇక్కడే రోమ్లోనే కొలోసియస్ ఆఫ్ రోడ్స్ అని చెప్పి స్టాచ్యూ ఆఫ్ నీరోకి ఆ పేరు పెట్టారట. సో దాని నుంచే వచ్చింది కొలోసియల్ స్టాచ్యూ ఆఫ్ నీరో అనేది అని చెప్పి చెప్తూ ఉంటారు. కొలోసియం అనే దీనికి దగ్గరలో ఉన్నది కాబట్టి అని చెప్పి. ఆ తర్వాత నీరో చక్రవర్తి మిగతా తర్వాత తనయులు, ఆ అనుయాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళని హీలియోస్ ఆర్ అపోలో అంటే సన్ ఆఫ్ గాడ్గా చెప్పుకుంటూ ఉంటారు. అంటే మనకు గనక ఇప్పుడు సూర్యవంశానికి చెందినటువంటి రాజులు, చంద్రవంశానికి చెందినటువంటి రాజులు అని చెప్తూ ఉంటారు కదా, అట్లాగా సోలార్ క్రౌన్ని పెట్టుకుని వీళ్ళు సన్ ఆఫ్ అపోలో అంటే సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సన్ గాడ్కి సంబంధించినటువంటి తర్వాతి తరం వాళ్ళు, వాళ్ళ పిల్లలు అని చెప్తూ ఉంటారు. అందుకనే వీళ్ళకి ఏంటంటే మెడివియల్ ఎరాలో వీళ్ళకి చాలా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని, వీళ్ళు ఒక దేశాన్ని ఎటువంటి దుష్టశక్తుల నుంచి అయినా సరే కాపాడగలిగినటువంటి ఒక మంచి శక్తి ఉన్నదని చెప్పి నమ్ముతూ ఉండేవాళ్ళు. అయితే చైల్డ్ హరోల్డ్స్ పిలిగ్రిమేజ్ అని చెప్పి బైరన్స్ పోయం ఒకటి ఉంది. దాంట్లో కొలోసస్ అనేది ఒక మగవాడికి వాడిని అంటే మగవాళ్ళని సంబోధిస్తూ రాసినటువంటి పోయం అది. కాబట్టి ఈ రీయూజ్ ఆఫ్ బ్రాంజ్ కానీ ఇవన్నీ కూడాను వీళ్ళు ఒక మగతనానికి ప్రత్యేకంగా వీళ్ళు చెప్పుకుంటూ వాటితోటే ఎక్కువగా దాన్ని ఆపాదించి ఈ కొలోసియంని దీన్ని దర్శించుకున్న వాళ్ళు లేకపోతే అక్కడికి వెళ్ళి దాని అట్లాంటి ఒక ఆ ప్లేస్లో ఎక్కువ గడిపిన వాళ్ళు ఖచ్చితంగా మంచి ధీరత్వం కలిగి ఉంటారని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉంటారు. 1000వ సంవత్సరం వచ్చేసరికి కొలోసియంని యాంఫీథియేటర్గా తర్వాత వాళ్ళు మార్చారు. అయితే దగ్గరలో ఉన్న టెంపుల్ ఆఫ్ వీనస్ అండ్ రోమా, ఆ రెండునేమో ఆడదేవతలు కాబట్టి ఇక్కడ ఇది దీనికి ఒక మగ దాని ఏమంటారు మాస్కులిన్ క్యారెక్టర్ని ఆపాదించాలి అని చెప్పి ట్రై చేశారు. దీనికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడాను రోమన్ లాంగ్వేజ్ కానీ తర్వాత మిగతా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అన్నీ కూడాను ఈ యొక్క చరిత్రని ఎక్కువగా ప్రతిబింబించే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు అన్ని మతాల వాళ్ళని అక్కడ పిలిచి కొన్నాళ్ల పాటు ఆ ఎంపీ థియేటర్లో అన్ని రకాల నాటకాలని అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ని వాళ్ళు ప్రోత్సహించారు. ఆ తర్వాత యుద్ధాల అనంతరం ఇది మాకంటే మాకని పోట్లాడుకొని ఇదిగో ఇప్పుడు ఇలా వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏన్షియంట్ మోన్యుమెంట్ కింద యుఎన్ఓ చేత గుర్తింపబడి ఇప్పుడు అందరూ చూడటానికి వస్తున్నారు. అక్కడ కూర్చుని ఎంపీ థియేటర్లో ఏదైనా ఒక కార్యక్రమాలని వాళ్ళు ఎంజాయ్ చేయడం పక్కన పెట్టి ఇదిగో ఇలా చూడటానికి మనలాంటి వాళ్ళం వెళ్తున్నాం. అది దీనికి సంబంధించినటువంటి విషయం. ఇంకా బోలెడు విషయాలు నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం. భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ఆడియో బుక్. అరే అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా, మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోస్ ని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్ లో అన్ని ఒకే చోట
audioboom.com/channel/mindmedia వినొచ్చు. నచ్చిన షోస్ ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
ఏం చేయాలి? తెలుపనా 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 నా మనసిపుడి తెలుపనా తెలుపనా నా మనసిపుడి తెలుపనా చూపులు కలిసిని
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో లీనింగ్ టవర్ ఆఫ్ పిజా వచ్చేసి కరారా మార్బుల్, ఇటాలియన్ మార్బుల్తో తయారు చేస్తే, ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి కొలోజియం వచ్చేసి కంప్లీట్లీ స్టోన్తో తయారు చేసినటువంటిది. ఈ టస్కినీ అనే ఒక ఊరి క్యాపిటల్ ఫ్లోరెన్స్ ఉంది. అక్కడ 1172 నుంచి తర్వాత కొన్నాళ్ల పాటు పరిపాలించినటువంటి రాజు దానికి బీజం వేస్తే ఆ స్క్వేర్ అనేది, పీసా స్క్వేర్ అనే దాంట్లో ఒక కేథడ్రల్, ఒక బ్యాప్టిస్ట్రీ, ఒక బెల్ టవర్ ఉండాలి అని, అలా ప్రతి టవర్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి తర్వాత తర్వాత వాళ్ళు ప్రతిపాదించడం వల్ల ఇది చేశారు. వేరస్ ఈ రోమ్లో ఉన్నటువంటి కొలోజియం ఏంటంటే, అది ప్రజలంతా ఒక చోట చేరి ఏదన్నా ఒక చిన్న ఒక గ్యాదరింగ్ లాంటిది ఉన్నప్పుడు అందరూ ఒక చోట చేరి కూర్చుని అన్నీ ఆనందించే విధంగా ఉండాలి అని ఒక యాంపీ థియేటర్ లాగా దాన్ని కట్టారు. ఇక వెనిస్, వెనిస్కి వెళితే బెలూమా అని చెప్పి ఒక దాని క్యాపిటల్ అనమాట అది. అయితే వెనెటో రీజియన్ అని కూడా అంటారు దాన్ని. వెనిస్ యాక్చువల్గా రెండు ఉన్నాయి, ఒకటి ల్యాండ్ మీద, ఒకటేమో ఈ కెనాల్స్లో. సిటీ ఆఫ్ కెనాల్స్ అని అందుకే దానికి పేరు, ఫ్లోటింగ్ సిటీ అని కూడా అంటారు. ఇక్కడ ఫిబ్రవరిలో ఒక కార్నివల్ జరుగుతుంది, భలే ఉంటుంది అది. అండ్ యాక్చువల్గా ఇటలీకి కలినరీ క్యాపిటల్గా వెనీస్ని చెప్పుకుంటూ ఉంటారు. 421 AD ఈ సిటీ తయారైంది. దీన్ని సిటీ ఆఫ్ మాస్క్ అని కూడా అంటారు. అయితే ఈ సిటీ ఏట్రియాటిక్ సముద్రం లో ఉన్నది. ఇది మెడిటరేనియన్ సీలోకి 200 కెనాల్స్ కలగలిసిన తర్వాత చేరుతుంది. 200 కెనాల్స్ మీద 400కి పైగా బ్రిడ్జిలతోటి 147 ఐలాండ్స్ ఒక చోట చేరిస్తే వెనిస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక వెనిస్ అనే నగరం ఫామ్ అవ్వాలంటే 200 కాలువలు, 400 బ్రిడ్జిలు, 147 ద్వీపాలు కలిస్తే ఒక వెనిస్. ఈ వెనిస్లో కూడా చెప్పాగా ఇందాక రెండు ఉన్నాయి, ఒకటి కెనాల్స్ అంటే నీటి మీద ఉండేటటువంటి వెనిస్ నగరము, ఇంకోటేమో మెస్త్రే అంటారు దాన్ని, అది భూమి మీద ఉండే వెనిస్ నగరం. వెనిస్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మర్చెంట్ ఆఫ్ వెనిస్, షేక్స్పియర్ రాసినటువంటి నోవెల. నిజానికి మీరు గమనిస్తే షేక్స్పియర్ రాసిన చాలా 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 నాటకాలు ఈ ఇటలీ, ఇక్కడ ఈ ఇటలీ మీద ఎక్కువగా బేస్ చేసుకుని ఉన్నాయి. మీరు ఏదైనా తీసుకోండి, రోమియో జూలియట్ కానీ, ఇది కానీ, మర్చెంట్ ఆఫ్ వెనిస్ కానీ, ఒథెల్లో కానీ, ఏవైనా సరే అన్నీ కూడా మరి ఆయనకి ఇక్కడ ప్లేసెస్ అంత బాగా నచ్చినాయా ఏంటి అనేది తెలియదు, కానీ మొత్తానికి అది పరిస్థితి. ఇక వెనిస్ విషయానికి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వస్తే గనక, గండోలాస్ అనేది ఒక పొడవాటి పడవ అన్నమాట. ఇప్పుడు ఈ 200 కెనాల్స్లోను కాలువల్లోను ఈ గండోలా లాంటి పడవ, దాన్ని పడవ అంటారా, మరి ఒక చాలా పొడుగ్గా ఉంటుంది ఆ పడవలో వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఆ కెనాల్స్లో. పియాజా డుకేల్ అని ఒక కింగ్స్ ప్యాలెస్ ఉంది, దాన్ని రాజుల కాలం దాటిపోయిన తర్వాత ఒక మ్యూజియంగా మార్చారు. అయితే ఆ రాజుల కాలం ఉన్నప్పుడు ఈ పియాజా డ్యుకేల్కి తర్వాత జైలుకి ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంది. ఎవరైనా బాగా నేరం చేసి చాలా దారుణమైన ఘోరం చేసి ఏదన్నా కనుక వస్తే రాజు వాళ్ళకి మృత్యుదండనో లేకపోతే కఠిన కారాగారం ఏదో చెప్తారు కదా, అలా చెప్పినప్పుడు ఈ బ్రిడ్జ్ గుండా ఆ ప్రిజనర్స్ ఏదైతే అక్కడ ఒక జైలు లాంటిది ఉందో అక్కడికి పట్టుకెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చారు అని అంటే ఇక వాళ్ళు వెళ్తురుని చూడటం అదే లాస్ట్ టైం అని వాళ్ళు ఫిక్స్ అయిపోవచ్చు. ఆ బ్రిడ్జ్ ఎంత భయంకరంగా ఉంది అంటే, భయంకరం అంటే అక్కడ ఏదో హారర్ ఉందని కాదు, దానికి దీనికి చాలా సన్నటి బ్రిడ్జ్ అనమాట అది. ఇక అక్కడికి వచ్చారు అంటే వాళ్ళ జీవితం మీద అసలు వదులుకున్నట్టే, వెళ్తురు చూడరు అసలు, ఆకాశాన్ని చూడడం ప్రసక్తే లేదు అసలు, మొత్తం చీకటి గుయ్యారం వల్లే ఉంటుంది ఆ ప్రిజన్. ఇప్పటికీ ఆ ప్రిజన్ అలాగే ఉన్నది, కాకపోతే అందులోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. బట్ మొత్తం ఆ బిల్డింగ్స్ అవన్నీ కూడా ఎంత పాత కాలం అంటే, చెప్తున్నాను కదా 421 AD కట్టినటువంటి నగరం అది, ఇప్పటికీ ఇంచు చెక్కు చెదరలేదు. అండ్ మేము వెళ్ళినప్పుడు చూస్తే పెద్ద 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 షిప్పులు, ఇవన్నీ క్రూయిజ్లు అనమాట, అక్కడి నుంచి బయలుదేరి అలాగ వెళ్తూ ఉంటాయి. కానీ భలే ఉన్నాయండి, ఎంత పెద్ద పెద్ద పడవలు అంటే, పడవలు కాదు యాక్చువల్గా నౌకలు అనాలి, ఇంకా క్రూయిజ్లు, పెద్ద పెద్ద షిప్పులు అని చెప్పొచ్చు. దాంట్లో ఏంటి క్రికెట్ స్టేడియం అంత పట్టేటటువంటి అంత పెద్దగా ఉన్నాయంట, అంటే ఒక క్రికెట్ స్టేడియము. అంటే నేను ఇప్పటివరకు ఇప్పుడు క్రూయిజ్లో వెళ్ళలేదు, అందుకని నేను ఇంత విచిత్రంగా చెప్తున్నాను. మీరు ఒకవేళ వెళ్ళుంటే దీనికి ఇంత డిస్క్రిప్షన్ ఎందుకు, మాకు తెలుసులే క్రూయిజ్ అంటే అని అనుకుంటారేమో, బట్ వెళ్ళలేని వాళ్ళ కోసం నేను వెళ్ళని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఒక ఫుట్బాలో టెన్నిసో అలాంటి ఒక కోర్టు, ఒకటే ఏంటి 2-3 కోర్టులు, మంచి గార్డెను, కార్లు అవి కూడా అందులోనే ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక ప్రపంచమే అనుకోండి అందులో. అలా మొత్తానికి అంత పెద్ద పడవలు 4-5 చూసాం మేము. ఇవన్నీ కూడాను వెకేషన్స్ అప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి క్రూయిజ్లు, మన ఈ హాలిడే ప్లానర్స్ ఉంటారు కదా, వాళ్ళు తయారు చేస్తూ ఉంటారట ఇలాంటి ఇటినరీ అంతా. ముందు ఒక పడవెక్కి మనము ఈ మిస్త్రే అనేదైతే ఉందో, అంటే ల్యాండ్, వెనిస్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ పడవెక్కి మనము వెనిస్ సిటీ ఆఫ్ కెనాల్స్కి వెళ్తాం, ఆ మధ్య దగ్గరికి. అక్కడికి వెళ్ళడం అంటే ఏముండదు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న ఐలాండ్లా ఉంటుంది, అక్కడి నుంచి గండోలాల్లో మొత్తం వాళ్ళు ఈ మార్కోపోలో బిల్డింగ్, తర్వాత హోటల్స్ కూడా అక్కడ అలాగే ఉంటాయి, ఫ్లోటింగే మొత్తం అంతా కూడాను. సో అలాంటి వాటికి అంటే బ్రిడ్జ్ ఒకటి కడతారు, ఆ బ్రిడ్జ్కి అంచున ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది, మొత్తం అంతా అక్కడే అన్నమాట. భలే ఉంది అసలు ఆ సిటీ. కాకపోతే ఏంటంటే నాకు విపరీతమైన టెన్షన్ వచ్చింది, నాకు మామూలుగానే కొంచెం నీళ్ళంటే భయము, కాబట్టి నీళ్ళంటే నీకేంటి, నాగార్జున కూడా భయమే, అందుకే మా మన్మధుడు ఆ డైలాగ్ చెప్పాడని అనకండి. సో అలాగంటే భయము, ఆ కెనాల్స్ ఏమో చాలా నారోగా ఉన్నాయి, ఎంత హార్డ్లీ ఒక 2 పడవలు ఇలా నిలువుగా పెడితే పట్టను కూడా పట్టవు సరిగ్గా, అలాంటి సన్న సందుల్లో టర్నింగ్ తీసుకుని మరి ఇంత ఇంత పెద్ద పెద్ద పడవలు వీళ్ళు ఎలా నడుపుతున్నారా అనిపించింది. ఓ అని ఒక అరుపు అరుస్తాడు అనమాట మధ్యలో, అంటే ఏంటంటే నేను వస్తున్నాను, నువ్వు ఒకవేళ అక్కడ ఎవరైనా వేరే వాళ్ళు పడవ తీసుకుని వస్తుంటే ఆగండి ఒక క్షణం అని చెప్పడం లక్షణం అనమాట. కానీ బిల్డింగ్స్ మాత్రం భలే ఉన్నాయండి, ఇంచు చెక్కు చెదరకుండా చక్కగా ఎంత ముద్దుగా ఉన్నాయో. అసలు ఇటలీ అంతా కూడాను ఒక మంచి ఆర్టిస్టిక్ లేకపోతే ఒక పోయెటిక్ నేచర్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారేమో అన్న ఒక, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఎంత ఆర్టిస్టిక్గా ఉంటుందంటే, ఒక బిల్డింగ్ తీసుకున్న దాని మీద ఉన్నటువంటి కావింగ్స్, ఓన్లీ చెక్కతో నీళ్ళల్లో ఒక బిల్డింగ్ కడితే ఎప్పుడు, ఇప్పుడు కాదు 421 ఏడీలో కట్టిన బిల్డింగ్స్ కూడా ఇప్పటికీ ఎంత చక్కగా ఉన్నాయో. ఏదో ఒక ఇదేంటి కోటాలో ఇంజనీరింగ్ సీట్ వచ్చేసి చదివేసి బయటకు వచ్చేసి ప్రాజెక్ట్ వర్కులు ఎవరో చేస్తే వీళ్ళ పేర్లు పెట్టేసుకుని ఇలాంటి వాళ్ళందరూ ఇంజనీర్లు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత జనాల ప్రాణాలు తీయకుండా అప్పట్లో నిజంగా అంత టెక్నాలజీ అసలు ఏమీ ఏమాత్రం లేదు. అంత టెక్నాలజీ కూడా కాదు, అసలు ఏమాత్రం టెక్నాలజీ లేనటువంటి ఆ రోజుల్లో ఇంత చక్కగా వాళ్ళు చేయగలిగారంటే కేవలం ఏమిటి దానికి ఒక్కటే విషయం, వాళ్ళకి నిజమైన తెలివితేటలు ఉన్నాయి, వాటితో చేశారు. అసలు ఆ మార్కోపోలో బిల్డింగ్ కానీ లేకపోతే డావిన్చి బిల్డింగ్ కానీ అసలు అక్కడ ఇప్పటికీ కూడా లైవ్గా అలా కూర్చుని వాళ్ళు కూర్చున్నట్టు ఎదురుగుండా ఉన్నది మొత్తం పెయింటింగ్ వేసే ఎంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారో అలా రోడ్ల మీద ఊరికినే పెయింటింగ్ వేస్తున్నారు. వాళ్ళు ఏదో ఆశించి కూడా కాదు, వాళ్ళ ప్యాషన్ అది, వాళ్ళకి అది ఆనందం కలిగిస్తుంది వేస్తున్నారు. ఎవరన్నా వాళ్ళ టాలెంట్ నచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే తీసుకోమంటున్నారు తప్ప ఎవరు అసలు వెంటపడి ఇది తీసుకోండి ఇది కావాలని ఆహా అసలు లేనే లేదు. అంత బాగుంది. ఇంకా వెనీస్కి సంబంధించిన బోలెడు విశేషాలతో పాటు మిగతా విశేషాలు కూడా చెప్తాను, బట్ రేపటి చిత్రం బళారే విచిత్రంలో. ఇవాళకి సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాను. సో వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా చిత్రం బళారే విచిత్రం నుండి మీ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళారే విచిత్రం కార్యక్రమం జూన్8, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.